ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో బ్రహ్మ విద్య ఉపనిషత్ సారము అయిన భగవద్గీతని అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనే ఒక సత్సంకల్పంతో చక్కగా గ్రంథాన్ని ఒకటి రచించారు, శ్రీకృష్ణార్జున సంవాదం. దీనిలో అన్ని ప్రశ్నోత్తరములు, శిష్యుడు అడుగుతున్నట్టు గురువు చెబుతున్నట్టు దీనిలో అనేక సందేహాలని స్వామివారు తీరుస్తూ అనేక గ్రంథాలలోని వ్యాఖ్యానాలని తాము జీర్ణించుకొని ఏది సరైనటువంటి సారమో ఆ సారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగా ప్రతినిత్యం మనం సాగిస్తున్నటువంటి ఈ ప్రవచన భాగంలో 2వ అధ్యాయంలో 61వ శ్లోకం దగ్గర ఉన్నాం. పఠన భాగంలో 68 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 69 పునఃప్రారంభం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం రానాయన కూర్చో. నిన్నటి రోజు మనం చాలాసేపు శుభ సంస్కారాలు, శుభేతర సంస్కారాలు అంటూ కొంత చర్చలు చేసుకున్నాం, అవునా? మరి అది అర్థమైందా? అదే అడిగాను, మీరు చివరికి ఇంద్రియములు తన వశంలో ఉన్న మనస్సుకి ఆత్మదర్శన సామర్థ్యం కలుగుతుంది అన్నారు. మీరు అంటే ఏమిటో పూర్తిగా బోధపడలేదు, కొంచెం వివరించి చెప్పరా స్వామి? అలాగే ఇంద్రియాలు వశంలో లేనిది మనస్సు. గబగబా కదులుతున్న, అంటే బాగా వణుకుతున్న అద్దం లాంటిది. అందుచేత ప్రతిబింబాన్ని చూపే సామర్థ్యం ఆ అద్దానికి కొరబడుతుంది కదా. అలాగే దోషసహితమైన మనస్సుకి ఆత్మదర్శన సామర్థ్యం ఉండదు. అడిగాను, మరి ఆ దోషాల గురించి కాస్త వివరంగా చెప్తారు. అలాగే కానీ ఇప్పుడు కాదు, ఆ వివరాలన్నీ తర్వాత తర్వాత అధ్యాయాల్లో బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ప్రస్తుతానికి ఆ దోషాలు రజోగుణం, తమోగుణం అనే 2 రకాలు అని తెలుసుకుంటే చాలే. అడియన్, మరి నిర్మలం అవడం అంటే సత్వగుణ వృత్తి కలగడం అంతేనా స్వామి? కాదు కాదు, సత్వరజస్తమో గుణాలలో ఒకటి ఎక్కువైతే మిగిలినవి 2 తగ్గుతూ ఉంటాయి. భగవంతుని దివ్యమంగళ విగ్రహం పరమసాత్వికం, శుభాశ్రయం కనుక సత్వగుణం పెరిగి రజస్తమో గుణాలు తగ్గక తప్పదు. అడిగాను, అర్థమైంది. శుభాశ్రయం, శుభాశ్రయం అంటున్నారు మీరు. సౌందర్యాది రూపగుణాలు, పరాక్రమాది శరీర గుణాలు, వాత్సల్యాది మనోగుణాలు ఇవి కలిగి ఉండడమే కదా దేవరవారి అభిప్రాయం. అవును, అయితే ఏమంటావు? ఇప్పుడు అడిగాను స్వామి, మానవులలోనూ అందమైన వారు ఉన్నారు, పరాక్రమవంతులు ఉన్నారు, దయాది గుణాలున్నవారు ఉన్నారు, వారిని ధ్యానించవచ్చు కదా. కాకపోతే దేవతలు ఉన్నారు, వారిని ధ్యానించవచ్చు కదా. సత్వగుణాభివృద్ధే మీ అభిప్రాయమైతే ఆత్మస్వరూప ధ్యానం మనస్సులో నెలకొనదు కనుక ఆ స్వరూపాశ్రయాన్ని ధ్యానం చేయవలసి వచ్చినప్పుడు శుభాశ్రీయుడు అంటూ భగవంతుణ్ణే ఎందుకు చెప్తున్నారు మీరు? ఇతరులను ఎందుకు ధ్యానించకూడదు అనేది దాసుని యొక్క ప్రశ్న. ఇదిగో ఈ విషయాన్ని విష్ణు పురాణంలో చర్చించారు. లోకంలో మూడు రకాల వారు ఉంటారు. ఒకరేమో బ్రహ్మభావన గల సనకాదులు, రెండు కర్మభావన గల మానవులు, మూడో రకం వారు ఉభయభావన కలిగినటువంటి చతుర్ముఖాదులు. అలాంటి వారందరూ నైవధ్యానోపకారకాహ అని అంటూ విష్ణువు పురాణంలో నిషేధించబడ్డారు. అడిగే ఈ భావన అంటే ఏమిటి? అడిగే భావన అంటే సంస్కారాలు అని ప్రస్తుతం అనుకో. మరిన్ని వివరాలు తగిన సందర్భంలో మళ్ళీ వివరిస్తాను. కర్మల వలన కలిగే సంస్కారాలే అధికంగా కలిగి ఉన్నవారు మానవులు. బ్రహ్మస్వరూప రూప సంస్కారాలు అధికంగా కలిగి ఉన్నవారేమో సనకాదులు. అటు ఇటు కూడా ఆధిక్యం మారుతూనున్న సంస్కారాలు కలిగి ఉన్నవారు చతుర్ముఖ మొదలగు బ్రహ్మ దేవతలు. అడిగేన్ మానవులని చతుర్ముఖాదులను నిషేధించారంటే కొంచెం అవగాహన కలుగుతోంది. కానీ సనకాదులున్నారే, వాళ్ళు కేవలం బ్రహ్మస్వరూప రూప సంస్కారాలు ఉన్నవారే కదా, వారిని ధ్యానించి సత్వగుణాన్ని పెంపొందించుకోలేమా? మనస్సు నిర్మలమవదంటారా? బాగానే అడుగుతున్నావు, బాగానే అర్థం చేసుకుంటూ ఉన్నావు. ఇప్పుడు వారు ధ్యానించే దానిని ధ్యానించే అవకాశం మనకు లేకపోయినప్పుడు కదా వారిని ధ్యానించవలసి వస్తుంది. ఇప్పుడు ముక్కును నేరుగా తాకే అవకాశం లేనివాడు వాడేం చేస్తాడు? తల చుట్టూ చేయి తిప్పి తాగుతాడు. అదృష్టం కలిసి రావాలనే కోరికతో తపస్సు చేస్తున్నవాడు విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే నేరుగా తనకి కావలసింది అడగకుండా ఎవరో ఎక్కడో సామెత చెప్పారు, మేనమామ చెవులో వెంట్రుకలు మొలిస్తే మేనల్లుడికి అదృష్టం కలిగి వస్తుంది అని. ఆ సామెతను అనుసరించి ఆ వచ్చిన దేవుడితో, స్వామి స్వామి మా మేనమామ చెవులో వెంట్రుకలు దుబ్బలు దుబ్బలుగా వచ్చేటట్లుగా చెయ్యి అని అడిగట. అలా ఉంది నీ మాట. అవును నిజమే స్వామి, అయితే శుభాశ్రయుడైన భగవంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానమే సత్వగుణాన్ని పెంపొందింపజేయగలదా? ఓహో, దానికి ఆ సామర్థ్యం లేదు. ఆ ధ్యానం వలన సంతోషించిన పరమాత్మే సత్వగుణవృద్ధిని కలిగిస్తాడు. అదెలా స్వామి? మొదట ప్రయత్నంగో ఎలాగానంటావా, మొదటి ప్రయత్నం మనదే. శుభాశ్రయుడిని ధ్యానిస్తాం లేదా ధ్యానించాలని ప్రయత్నం చేస్తాం. కొన్ని శుభ సంస్కారాలు బయలుదేరతాయి. అవి ఇంద్రియాలని కొన్ని శుభకర్మలు చేయమని ప్రేరేపిస్తాయి. వాని చేస్తాం. మత్పర్మకున్ మత్పరమః మధ్యాధీమాం నమస్కురు అంటూ 18వ అధ్యాయంలో చెప్పబడిన భగవత్ సంబంధమైన కైంకర్యాలు ప్రారంభిస్తాం. అప్పుడింకా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి అంటూ ఆయనే చెప్పినట్లుగా ఆత్మదర్శనానికి ఉండే ఆటంకాలన్నీ ఆయనే తొలగించి వేస్తాడు. మనస్సు నిర్మలమవుతుంది, ఇది సంగతి. అడిగేన్, అదేమిటి ఎలా చెప్తారు? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అనే శ్లోకం పరమాత్మ అనుభవానికి సంబంధించింది కదా, మరి ఇప్పుడు ఆత్మానుభవానికి ముడిపెడుతున్నారు దేవుడు వారు. దేనికైనా ఆయనని ఆశ్రయించవలసిందే, ఆటంకాలని ఆయన తొలగించాలి. వీడు నువ్వొద్దు ఆత్మ కావాలి అంటే సరే నీ కర్మ అంటూ అంతవరకే ఇస్తాడంతే. అడిగేన్, ఇదంతా బాగుంది కానీ లౌకిక విషయాలని విడిచి భగవంతుడి యందు దృష్టి నిలపడం ఇది సాధ్యమేనా? ఇంద్రియాలు ఊరుకుంటాయా? అయ్యో పిచ్చివాడ, మళ్ళీ మొదటికి వచ్చేసావా? ఇక్కడ పూర్తి ఇంద్రియ జయం చెప్పబడలేదు. కాస్త నిగ్రహించుకో, మిగిలిన పని నేను చెప్తాను, నేను చేస్తాను అని కదా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అదే అడిగాను, మరిక్కడ కాస్త అనే అర్థం వచ్చే పదం అసలు ఈ శ్లోకంలో ఎక్కడుంది? ఎక్కడ అంటే సంయమ్య అన్నారు కదా, సంయమ్య అంటే సమ్యక్ నియమ్య అనే మాట. చక్కగా నీకు అవకాశం ఉన్నంత చక్కగా అని అర్థం. అడియన్, మీరు మరీ చమత్కారంగా చెప్తున్నారు అడియన్. సమ్యక్ అంటే నీకు అవకాశమున్నంత అని చెప్పడంలో ఏ ఆధారం? అర్థాన్ని కుంచించి వేస్తున్నారు మీరు. పూర్తిగా అని అర్థం ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు చెప్పుకోకూడదంటే ఇదేమో ఆత్మదర్శన ప్రకరణం. ఇంద్రియ జయం కలిగితే ఆత్మదర్శనం అవుతుందని ఇదివరకే చెప్పేశాడు. అందుచేత ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొని నా యందు మనస్సుంచు అని చెప్పవలసిన అవసరమే లేదు. కనుక సంయమ్య అంటే కొంత వశపరుచుకొని అని అర్థం చెప్పుకోవాలి. అర్థమైందా? అడియనడియని. అయితే మత్పరహ అంటే నాయందు అని మీరు కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహమందు అని చెప్పే బదులు నేను అంటే ఆత్మ కనుక మత్పరహ అంటే ఆత్మయందు అని అర్థం ఎందుకు చెప్పుకోకూడదు స్వామి? ఓహో, సరేలే, మరి అలా చెప్తే ఏమవుతుందో నువ్వు చెప్పు. అంటే స్వామి, ఇంద్రియములన్నింటినీ నిగ్రహించుకొని ఆత్మయందు మనస్సుని ఎవడు నిలుపుతాడో వాడి జ్ఞానము స్థిరము అని అర్థం వచ్చేస్తుంది అడియే. ఆ అర్థం ఎందుకు అసలు? ఇదివరకు వెనక శ్లోకాల్లో బోలెడు సార్లు చెప్పిన విషయాలే ఇవి. యుద్ధరంగంలో చర్విత చరణం ఎందుకు? అదీ కాక మత్పరహ అంటే ఆత్మయందు అనే అర్థం ఔచిత్యానికి కానీ సందర్భానికి కానీ బొత్తిగా తగనటువంటిది కదా, అది కుదరదు. రూఢిగా అంటే ప్రత్యక్షంగా అర్థం తెలుస్తూ ఉంటే పరోక్షంగా అంటే గౌణంగా అర్థం చెప్పడం శాస్త్ర మర్యాద కాదు. అందుచేత మత్పరహ అంటే భగవంతుని దివ్యమంగళ విగ్రహ సూచక శుభాశ్రయ ధ్యానమే అని ఇక్కడ విధించబడింది. అదే తగిన శుభ సంస్కారాలను కలిగిస్తుంది. అడియన్, అసలు ఈ సంస్కారాలు అనేవి మనస్సులో ఎలా కలుగుతాయో, వాటి పరిణామం ఎలా ఉంటుందో కొంచెం వివరించి తెలపండి అడియన్. అలాగే ఇప్పుడు అదే విషయం మనం 62-63 శ్లోకాల్లో కనిపిస్తుంది. అదే విషయం కదా మనం చెప్పుకుంది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 37వ భాగం ముగించారు. 1112 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. రేపటి రోజున 38వ భాగం 1113వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంతవరకు చక్కగా స్వామివారు ఈ విషయాలని, ఆత్మకి సంబంధించిన విషయములను చాలా చక్కగా వివరించి అందించినారు. అంత సులువుగా అందిస్తున్నటువంటి ఆచార్యుల వారికి సాష్టాంగ ప్రణతులు సమర్పిస్తూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య మంగళాశాసనాలు కలగాలి అని ఆశిస్తూ అడిగే రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.